ஜடானாமங்களானி சந்து ஸ்ரீமாத்ரு குருப்யாம் சபாயை ச நமஹ. மத்ஸ்ய மகாபுராணம் அப்படியே ரெண்டோ ரோஜு காரியக்ரமம்லோ அடுகு பெட்டாம். நின்னட்டு நுஞ்சி மல்லி அனௌன்ஸ் செப்பானு, 6:30 மனம் மொதலு பெட்டேஸ்தாமனி. కాస్త 13వ తారీఖు దాకా ఒక్క 10 నిమిషాలు అటు ఇటు అయినా అనుకున్న టైంకి 6:30కి మీరు వచ్చేయండి. నిన్న మన అంబికా దర్బారుపతి వారి అష్టాదశ పురాణాల ప్రాజెక్టులో 10వ పురాణంగా ఈ మత్స్య మహాపురాణం మొదలుపెట్టాం. మార్కండేయ పురాణం, దేవీ భాగవతం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయుపురాణం. వాయుపురాణం అంటే అదే శివపురాణం అంటాం. శివపురాణం ఉన్నా వాయుపురాణం ఉన్నా ఒకటే. తర్వాత పద్మపురాణం, కూర్మపురాణము, ఆపై ఈ దివ్యమైనటువంటి మత్స్య మహాపురాణంలో కూడా అడుగు పెట్టేశాం. కళ్ళు మూసి తెరిచేలో పయ్యైపోతుంది. అప్పుడే 10వ పురాణంలోకి అడుగు పెట్టాం. ఇంకెంత దూరం లేదు. ఇంకెంతెంత దూరం, ఇంకెంత దూరం అంటే 8 పురాణాల్లోకి వచ్చేసాం అప్పుడే. అందులో భాగంగా శ్రీ మహావిష్ణువు మనువుకి చేప రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ చేప క్షణాలలో పెరిగిపోతుంది. చివరికి అది సముద్రంలో బ్రహ్మాండమైన మత్స్యం అయ్యాక ఆ మత్స్యానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు మనువు. రాబోయేది ప్రళయకాలం. జలప్రళయంలో జగత్తంతా కలిసిపోతున్నప్పుడు నిన్ను రక్షించాలి. నీతో పాటు కొంతమంది జీవుల్ని రక్షించాలి. కొన్ని రకాల ప్రాణుల్ని రక్షించాలి. అందుకే నేను ఇక్కడ ఈ చేప రూపంతో వచ్చాను. త్వరలో వచ్చే ప్రళయం నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. బ్రహ్మ దగ్గర వరం అలాగే పొందేవు కాబట్టి. తర్వాత మరికొన్ని బీజాదులతో ఓడ వస్తుంది, ఆ ఓడలో ఎక్కమని అన్నాడు. అప్పుడు మనువు విష్ణువుని అడిగట, భగవంతుడా, ఎన్నాళ్ళకి ప్రళయం వస్తుంది? ప్రాణుల్ని ఎలా రక్షించగలుగుతాను నేను? నేను మళ్ళీ నిన్ను ఎలా తెలుసుకుంటాను? నువ్వు మత్స్య రూపంతో ఉన్నప్పుడు నేను నిన్ను గుర్తుపట్టడం ఎలాగా అనగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాట, నాయన, ఇవాళ్టికి మొదలుగా భూమండలం మీద అనావృష్టి మొదలవుతుంది. అనావృష్టి అంటే వర్షం కురవకపోవటం. అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు. అనావృష్టి అంటే అసలు వర్షాలు లేకపోవటం. ఎన్నాళ్ళు 100 సంవత్సరాల పాటు భయంకరమైన వర్షం వర్షం వర్షం, అది కురిస్తే అతివృష్టి. 100 ఏళ్ళు అస్సలు వర్షం కురవకపోతే అనావృష్టి. ముందు అనావృష్టి మొదలవుతుంది అంటే ఏకంగా 100 సంవత్సరాల పాటు ఎక్కడ లోకములో యావదబ్ద శతం సాగ్రం దుర్భిక్షం మరణావకం. ఈనాటి నుంచి 100 సంవత్సరాల పాటు ఈ సృష్టిలో కరువు, వర్షం ఉండదు. కరువు పెరిగిపోయి మనిషిని మనిషి పీక్కు తింటాడు. ఎండకి తట్టుకోలేక శరీరాలు మాడిపోతాయి. అలో లక్షణ అని మానవులు అల్లాడిపోతారు. ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయి అనుకుంటారు. భూగర్భ జలాలు ఇంకిపోతాయట. బోర్లు వేసి 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 లాగేస్తారట. అప్పుడే చెప్పాడు, భూగర్భంలోంచి జలాలని పైకి తోడేస్తారు ప్రజలు. తోడేగా తోడేగా అసలు భూగర్భంలో ఇక నీళ్లు ఉండవు. అప్పుడు ఏమవుతుంది? నీరు లేకపోతే లోపల లోపల మట్టి ఇసుక ఇలా ఇలా ఒకదానితో ఒకటి కలిసిపోయి కిందకి దిగిపోతుంది భూమి. అలా దిగిపోయి 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 ప్రజలు ఉన్నపాటు పడంగా ఇళ్లతో సైతంగా భూముల్లో కలిసిపోతారట. భూకంపాలంటే అవే. ఈ భూకంపాలతో ఇళ్ళన్నీ కలిసిపోతాయి. ప్రజలు కలిసిపోతారు. ఎవడు ఏమైపోతాడో తెలియదు. అలా ఎన్నాళ్ళట? 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్లలో తిండి లేక, కొంతమంది భూకంపాల వల్ల, కొంతమంది మంచినీళ్ళు లేక, కొంతమంది ఎండ వేడిమికి తట్టుకోలేక, కొంతమంది వెర్రి కీటకాలు పెరుగుతాయిటండి. ఎండ పెరిగితే అది రాశారు ఇక్కడ ఈ మత్స్యపురాణంలో. ఎండ ఎక్కువైతే కొన్ని క్రిమి కీటకాలు పెరిగిపోతాయట, పురుగులు పెరిగిపోతాయట. కొన్ని రకాలుగా ఈ ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు తయారవుతాయట. అవి మనుషుల మీద దాడి చేస్తాయి, పంటల మీద దాడి చేస్తాయి. అంతో ఎంతో అతి కష్టం మీద బోరు నీళ్లతో పంట పండించే వాటి మీద దాడి చేసి ఆ ప్రజల్ని, పంటల్ని మింగేస్తాయి, దిగమింగేస్తాయి. తద్వారా ప్రజలు మరణాలు 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 అకాల మరణాలు పొందుతారు. ఎవడు చూసినా చిక్కిపోతాడు. అన్నం ఎవడన్నా తిన్నాడని తెలిస్తే వాడి మీదకి దాడి చేస్తారు. కొంతమంది ఐశ్వర్యవంతులు మాత్రమే తమని తాము కాపాడుకోగలుగుతారు, తక్కిన వాళ్ళంతా నశించిపోవడం మొదలు పెడతారు. ఆ సమయంలో అల్ప ప్రాణుల్ని దిక్కులేని ప్రజల్ని నాశనం చేయడానికి సూర్యుడు 7 రకాల కిరణాలతో నేల మీద ఓ భయంకరమైన వేడి వెదజల్లుతాడు. ఆ వేడి ఎలా ఉంటుందో చెప్పారు, నిప్పు కణికలు వర్షిస్తాడు. సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి, 7 కిరణాలు వస్తాయి, ఆ 7 కిరణాలు నిప్పు కణికలు వర్షిస్తాయట. సప్తాస్య రథం మీద బయలుదేరిన ఆ సూర్యుడి యొక్క నిప్పు కణికలతో మనుషులు నిలబడిన వాడు నిలబడినట్టే భగవాడాడతాడు. ఇప్పుడు దాన్ని ఏమంటామో తెలుసా మనము, ఆల్ట్రా వైలెట్ రేస్ అంటారు. అతి నీలలోహిత కిరణాలు. అతి నీలలోహిత కిరణాలు ఎప్పుడు వస్తాయనుకుంటున్నారు మీకు? ఆకాశం అంతా కంపు అయిపోయింది, ఇప్పటికే మనం చేసే పొల్యూషన్ వల్ల పాడైపోతుంది. యజ్ఞాలు లేవుగా సరిగ్గా, యాగాలు లేక, ఈ యాగధూమం లేక ఆకాశంలో ఈ అల్ట్రా వైలెట్ కిరణాలు అనేటటువంటి సరాసరి కిందకి దిగుతాయి, ఓజోన్ పొర దెబ్బతిని. అప్పుడే అవే 7 రకాల రంగులతో మన మీద పడి మనుషుల్ని కాల్చేస్తాయి, ఈ చర్మాలు కమిలిపోతాయి, నిప్పు కణికలు వర్షిస్తాయనే చెప్పారు. ఇప్పుడే మనం కళ్ళారా కొన్ని కొన్ని చూస్తున్నాం. ఆ మధ్యన మొన్న చోట పంట పొలంలో నిప్పులు కురిశాయని విన్నాం. భయంకరమైనటువంటి ఈ ఇండోనేషియా జకార్తా మొదలైనటువంటి ప్రదేశాల్లో ఈ ఒసామా బిన్ లాడెన్ మొదలైనటువంటి వాళ్ళు తిరిగి అరబ్ కంట్రీస్లోను, తర్వాత ఈ ఇరాక్ ఇరాన్లోను, వీటిల్లో వర్షంలో ఆ ఒక్క రకమైన నల్లని బొగ్గుళ్ళు అంటివి పడ్డాయట. పెట్రోలియం సంబంధమైనటువంటి వాసనలతో కూడినటువంటి వర్ష చినుకులు పడ్డాయట. కొన్ని చోట్ల నిప్పులు పడ్డాయట. ఇవన్నీ ఆ మధ్యన పేపర్లో వేశారు. అవే ఇవి నిప్పు కణికలు వర్షిస్తాడు భగవంతుడు సూర్యుడు. ఆ ప్రళయకాలంలో బడవాగ్ని అని సముద్రంలో ఒక అగ్ని ఉంటుంది, ఆ అగ్నిని బడవాగ్ని అంటారు. అది విజృంభిస్తుంది, ప్రజల్ని కాల్చేస్తుంది. పాతాళంలో సంకర్షణుడు అనే పేరుతో విష్ణు భగవానుడు ఉన్నాడు. ఆ సంకర్షణ భగవంతుడు వ్యూహ చతుష్టయంలో ఒకడు. ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు, ఈ నలుగురిని కలిపి వ్యూహ చతుష్టయము అంటారు. విష్ణుమూర్తికి 4 ఉంటాయి. వాసుదేవుడు అనే పేరుతో లోకమంతా వ్యాపించి రక్షిస్తాడు, సంకర్షణ ముఖంతో నాశనం చేస్తాడు. అనిరుద్ధుడు అనే పేరుతో ప్రజల్లో ఉండేటటువంటి కామక్రోధాదులు రేకెత్తిస్తాడు ఆయన. ఇంకా ప్రద్యుమ్నుడి పేరుతో సంరక్షణ చేస్తాడు. ఇలాంటి ఆ భగవంతుడు పాతాళంలో ఉన్నాడు. ఓ పక్కన ఆకాశంలో సూర్యుడి రూపంలో నిప్పు గణికలు కురిపిస్తాట, పాతాళంలో సంకర్షణ రూపంతో అగ్ని బయటకు వస్తుందిట. ఇక్కడ సముద్రంలో బడబాగ్ని విజృంభిస్తుందిట. ఈ 3 అగ్నులు సరిపోక శివుడి నుదుటి 3వ కంటిలో నుంచి అగ్ని బయటకు వస్తుందిట. ఇది 3 లోకాలు నిర్దహిస్తుందిట. ఇలా తగలబడి భూమి తాబేలు వీపు ఎలా ఉంటుంది, అలా నున్నగా తయారవుతుందిట. ఆకాశం భూమి వేడి 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 అని వాడిపోయి తాగడానికి నీరు లేక అల్లకల్లోలమైపోతుంది. ప్రజలలో వ్యసన పొరులు బయలుదేరతారు, క్షుద్రులు అల్పులు తయారవుతారు, క్రూరులు తయారవుతారు, నాస్తికవాదం పెరుగుతుంది, స్వాములందరినీ మూసేస్తారట. అప్పుడు ఇంక చెప్పకల స్వాముల యొక్క మఠాలన్నీ లాగేస్తారు. ఇప్పుడే లాగడం మొదలెట్టారంటే మనకి ద్రావిడంలో ఇంక తర్వాత ఈ స్వామీజీల మీద దాడి పెరుగుతుందన్నారు. ఇది నాంది, ఇదంతా భయంకరమవుతుంది. ఆపై దేవతలు నక్షత్రాలు నాశనం అవడం మొదలెడతాయట. క్రమక్రమంగా ధ్రువ నక్షత్రం తప్ప తక్కిన నక్షత్రాలన్నీ నాశనం అవడం మొదలు పెడతాయి. నక్షత్రాలు ఉల్కలు రాలినట్టుగా చుక్కలు రాలినట్టుగా రాలిపోతాయట. దిక్కుల్లో తెలివి తగ్గిపోతుందిట. దేవతలు కూడా క్రమక్రమంగా చచ్చిపోవడం మొదలెడతారు. దేవతలకే చావు వస్తే అది ప్రళయం. ఇంకా కంగారు అడగండి, ఇప్పుడిప్పుడే ఏం లేదు. అయ్యబాబు అనుకుని మీరు పురాణం మానేసి ఇంటికెళ్ళి వీలునామాలు రాయాలని కూరుకోకండి. ఇది రావడానికి ఇంకా చాలా టైం ఉన్నది. అది రాకుండా కాపాడే శక్తి మనలో ఉంది, మీరేం బెంగెట్టుకోకర్లా. ఎప్పుడో మనం భగవంతుని భక్తి శ్రద్ధలతో నమ్మి ఇన్ని సత్కార్యక్రమాలు చేస్తున్న మీలాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు, పేరు ఊరు కూడా చెప్పకుండా గొప్ప కార్యక్రమాలు చేసే ఉత్తములు ఎంతోమంది ఉన్నారు మీలో. అటువంటి కుటుంబాలు ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు. నేను మీకు ఇదే మాట చెబుతున్నాను, వేదవ్యాసుడు సత్యం, మహర్షులు సత్యం, అమ్మవారి సత్యం, దైవం ఉన్నది. అంచేత దైవ కార్యాలు సత్కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నప్పుడు అకాల ప్రళయం రాదు, అది రావడానికి ఇంకా చాలా దౌర్భాగ్యులు తయారవ్వాలి. అలాంటి వాళ్ళు తయారవుతారు అవగా అవగా. ఇంకా కలియుగంలో ప్రథమ పాదంలోనేగా మనం ఉంటా, కానీ ప్రథమ పాదంలో మధ్య మధ్యలో ఇది చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి. వీటిని ఏమంటారు, అవాంతర ప్రళయాలు అంటారు. ఇవి వచ్చినప్పుడు ప్రజలు ఇలా లక్షల మంది ఓడిపోతారు. మనం చూస్తూ ఉండగానే ఇంకో రాబోయే 25 ఏళ్లలో జనాభా, ప్రపంచ జనాభా 4వ వంతుకు దిగుతుంది. అఫ్కోర్స్ నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా కొంతమంది చూస్తారు, ఆయుద్ధం ఉన్నవాళ్ళు కొందరు చూస్తారు. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పటికే మనకి అది నిమిత్తం కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశ జనాభా ప్రస్తుతం 100 కోట్లు, చైనా జనాభా 120 కోట్లలో ఉంది నిలకడగా. ఇంక ఇవి ఎలా పెరుగుతాయో తెలియదు. మొత్తం మీద ప్రపంచ జనాభా దాదాపు 300 కోట్ల పైన చిలుకుంది. ఈ 300 కోట్లని మనం ఇంకా కొద్ది రోజులు పోయేసరికి ఏ 300 నుంచో 400లోకో పెడుతుంది, అప్పుడు 100 కోట్లలో పడిపోతుంది. 300 కోట్ల మంది ఢామ్ అంటారట. వద్దన్నా జరిగే సత్యం ఇది. ప్రతి 4 గంటల 3 పోతారు, 1 మిగులుతారట రాబోయే 25 సంవత్సరాలలో. భవిష్య పురాణం, నాడీ గ్రంథాలు, ఇప్పుడు ఈ మత్స్య పురాణం కూడా అదే చెబుతోంది. ఇవి మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న సునామీలు, బినామీలును. అసలు ప్రళయం గురించి ఇప్పుడు ఆయన చెప్పేది, ఆనాడు ఆకాశం వేడి వల్ల దేవతలు నక్షత్రాలు కూడా చిట్ట చివరి ప్రళయంలో పోతారు. ఇలా 100 సంవత్సరాల వేడి కరువు కాటకాలు అయిపోయాక ఇంకా బయలుదేరతారట. ఎవరు? సంవర్తకమనే మేఘాలు, భీమనాదమనే వేదగాలు, ద్రోణం, ఇంద్రం, వలాహకం, విద్యుత్ పతాకం, సోణం, మొత్తం 7 మేఘాలు. మీకు ఒకసారి చెప్పాను శివపురాణంలో, బ్రహ్మదేవుడు పార్వతీదేవికి, సతీదేవికి పెళ్లి చేస్తున్నప్పుడు గబుక్కుని సతీదేవి ముఖం చూచినప్పుడు ఆయనకి కూడా రేతఃపాతం అయ్యిందని, ఆ చిన్న బిందువులు సంవర్తక మేఘాలుగా మారాయి అని ఇదివరకు మొన్నమొన్నే. ఆ మేఘాల్లో సంవర్తక మేఘాలు అంటే అవి కూడా. ఇలా 7 మేఘాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ ప్రళయకాలంలోనే బయటకు వస్తాయి, ఉత్తప్పుడు రావు. ఒక్కొక్కప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చినప్పుడు ఒక్కదాన్ని మాత్రం వదులుతాడు. అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడి కాలంలో గోవర్ధన పర్వతం ఎత్తేటప్పుడు ఈ సంవర్తక మేఘాలను పంపాడు. అన్నిటినీ ఒకేసారి వాడు పంపలేడు, పంపితే వాడే పోతాడు, ఇంద్రుడు కూడా ఎగిరిపోతాడు. అప్పుడు ఆ 7 మేఘాలు 100 సంవత్సరాల కరువు కాటకం వచ్చిన తర్వాత వస్తాయట. ఎప్పుడన్నా సరే 100 ఏళ్ళు కరువు కాటకాలు ఏకమిగిని వచ్చాయంటే, వర్షాలు లేవంటే, భూమి ఎండిందంటే, వేడొచ్చిందంటే ఈ మేఘాలు బయటకు వస్తాయి అన్నారు. సంవర్తో భీమనాదశ్చ ద్రోణశ్చ ఇంద్రో వలాహకః విద్యుత్పతాక సోణస్తు సప్తైతే లయవారిదాగా అగ్నిప్రసేద సంభూతాగా ప్లావయిష్యంతి మేదినీం సముద్రాగా క్షోభమేష్యంతి సప్తైకేన వ్యవస్థితాగా ఏతే చైకార్ణవం సర్వం కరిష్యంతి జగత్రయం. ఆ సమయంలో సంవర్త మేఘాలు, భీమనాదం, ద్రోణం, ఇంద్రం, వలాహకం, విద్యుత్ పతాకం, సోణం, ఈ 7 ప్రళయ మేఘాలు వస్తాయి. ఇవి ఎందుకని వస్తాయి? ఎక్కువ వేడి ఎక్కువైపోతే, ప్రళయాగ్ని ఎక్కువైపోతే ఈ జలమంతా భూమి నుంచి పైకి వెళ్ళిపోయిందిగా, ఈ జలాన్ని అవి పీడించుకుని తాగేస్తాయి. ఆ మేఘాలు బయటకు వస్తాయి. ఇంకా మొదలయ్యి 7 కూడా భూమి మొత్తం మీద 7 ద్వీపాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 7 ద్వీప వసుంధర వలయం అంటారు. 7 ద్వీపాల మీద ఈ 7 మేఘాలు చుట్టుముట్టి ఆక్రమిస్తాయి. వర్షం మొదలవుతుంది. తమ వాన నీటితో 100 ఏళ్ళు వర్షం కురిపించి ఉంచుతాయట. ఒకరోజు 2 రోజులు కాదు. అనావృష్టి 100 ఏళ్ళు, అతివృష్టి 100 ఏళ్ళు. అది భరించలేం, ఇది భరించలేం. వేసవకాలంలో ఎండ ఎక్కువైపోయిందో అని బాధపడ్డాం అనుకోండి, ఏ ఊటీ వెళ్ళాం అనుకోండి, ఆ చలి తట్టుకోలేక అక్కడా బాధే. నేను నాకు లాస్ట్ ఇయర్ అనుభవం, చక్కగా సమ్మర్లో ఉపన్యాసం చెప్పడానికి ఊటీ కుదురుతుంది, బాగుంటుందని మనం కొంతమంది పిలిస్తే వెళ్ళే అక్కడ కోటగిరిలో హడిలిపోయింది ప్రాణం. ఎప్పుడు బయటపడతాం రా బాబు, అదేం చలి. నేనున్న రోజుల్లో వర్షం 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 పైగా 3 రోజులు అయితే చలికి గట్టగట్టాం కాబట్టి ఏది భరించలేము మనం. వందేళ్ళు అనావృష్టి ఎంతో, వందేళ్ళు అతివృష్టి అంతే. ఈ వందేళ్ళు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వాలలేదు, ఇంట్లో నిలవలు సరిపోవు. ఎన్నాళ్ళు నిలబెట్టుకుంటాం? ఏదో చిన్న సునామీ కాబట్టి, సునామీయా ఇది బినామీయో దిక్కుమాల పేరు మర్చిపోతున్నాం వస్తున్నాడు. చెట్టు మీద ఉండగలిగాడు 3 రోజులు 4 రోజులు, ఇలాంటివి 4 సార్లు దెబ్బ కొడితే చెట్లు అవుతాయా? ఏమాగవు. ఆ ప్రకారంగా 3 లోకాలని పూర్ణముగా ఏకార్ణవం చేసే వర్షం కురుస్తుంది. 7 సముద్రాలు ఉన్నాయి ఈ సృష్టిలో, అందులో 5 ఏమో ప్రధాన సముద్రాలు. ఈ సముద్రాలన్నీ ఒకటైపోతాయట. ఇప్పటికే సముద్రాలు ఎప్పుడు ఒకదాంట్లో ఒకదానికి వెళ్ళొచ్చు మీకు తెలుసో లేదో. బంగాళాఖాతంలో ప్రయాణం చేసి హిందూ మహాసముద్రానికి వెళ్తాం, అరేబియాకి వెళ్ళొచ్చు. మూడు కలిసే చోటుని కన్యాకుమారి అంటారు. ఇటు బంగాళ, అటు అరేబియా, మధ్యలో హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేస్తే మీరు పసిఫిక్ దాకా వెళ్ళొచ్చు. ప్రయాణం అలాగేగా లండన్కి సముద్ర ప్రయాణం అలాగే చేసేవారు మన వాళ్ళు. సముద్రాలన్నీ ఒకటే. ఆ ఏరియాలో ఆ పేరు పెట్టాం. ఈ ఏరియా ఉంది భూమి మీద, దీనికి ఏలూరు అన్నాం. అది దాటెడితే గుండుగొలను అన్నాం, ఇంకో తోటకెడితే బండుగొలను అన్నాం, ఇంకో తోటకెడితే మండుగొలను అంటాం. ఇదే పేరు. అంచేది ఎక్కడికెడితే అక్కడ ఒక పేరు పెట్టడమే తప్ప భూమి ఒకటే, సముద్రం ఒకటే. అలాంటి ఈ సముద్రం అంతా ఒకే సముద్రంగా, ఒక ప్రపంచ ప్రళయంలో జల సముద్రం మయం. ఇంక ఈ భూమి కనపడదు. భూమి మీద మనిషి అన్నవాడే కనిపించకుండా పోతాడు. అప్పుడు దేవతలంతా వాళ్ళు పోతారు. అప్పుడు నాయన ఈ దేవ నౌక ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి సముద్రంలో పడుతుంది. ఒకనొక దేవ నౌక, ఆ నౌక నీవు ఉండే ఆశ్రమం దగ్గరకు వస్తుంది. ఇదంతా ఎవరు చెబుతున్నారు? విష్ణుమూర్తి మన మనువుకి చెబుతున్నాడు. నువ్వేం వెతుక్కోక్కర్లా, మా విష్ణువు ఎక్కడా, వడ ఎక్కడా అని నువ్వేం వెతుక్కోక్కర్లేకుండా నీ ఆశ్రమం దగ్గరకు వస్తుంది. నీ ఆశ్రమం కూడా నీళ్లలో మునిగే టైముకి ఈ ఓడ అక్కడికి వస్తుంది. అది కూడా మునిగిపోతే నువ్వే ఉండవు, అది మునగకుండానే వచ్చేస్తాం. ఆ ఓడ రాగానే టక్కున ఎక్కు, నీ అదృష్టం. అప్పుడక్కడికి సాక్షాత్తు ఆదిశేషుడు వస్తాడు. ఆదిశేషుడు ఇదివేళ తాడులా తయారవుతాడు. ఆ తాడు పుచ్చుకొని ఓడకు కట్టి, 2 కోస నేను పెద్ద చేప రూపంలో వస్తా, నా చేపకు ముందు ఒక పెద్ద కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము కట్టే. ఆ ఓడలో కొన్ని బీజములు మిగులుతాయి, ఆ బీజములు నేను రక్షిస్తా. దాంతోపాటు కొంతమంది ఋషులు ఉంటారు, కొంతమంది మహాత్ములు, వాళ్ళని రక్షిస్తాను. వెళ్ళిపోయే వాళ్ళని రక్షించడాయన, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పురాణం వినేవాళ్ళని మధ్యలో వెళ్ళిపోతే మాత్రం ఆ ఓడలో చోటు ఉండదు, ముందే గెంటేస్తాడు ఆయన. అంచేత ఈ దేవనౌకలో ఈ మనుషులందరినీ నేను జాగ్రత్తగా రక్షించి పట్టుకొస్తాను. నువ్వు ఒక్కడివి మాత్రం, అంతమంది దేవతలు నశించినా ఈ భూలోకంలో ప్రపంచానికి భావి మహారాజుగా ఒక్కడవి నిలబడతావు. మనువి, నువ్వు హాయిగా ఓడలో విశ్రాంతి తీసుకో. అందరూ నిన్ను కాపాడేలాగా నేను నీకు వరం ఇస్తున్నాను. ఎవరెవరు మిగులుతారో చెప్పారండి ఆ ఓడలో. ఎవరెవరు మిగులుతారట వాళ్ళలో? సోమ సూర్యాహ, సూర్యుడు మిగులుతాడు, చంద్రుడు మిగులుతాడు. ఎందుకు మిగులుతారు? పైన ఉండరు వాళ్ళు. సూర్యుడు విష్ణుమూర్తికి కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను. కాబట్టి ఈ కళ్ళ రూపంలో ఉండడం వల్ల విష్ణువులో ఒక పార్ట్ కాబట్టి వాళ్ళు మిగులుతారట. సోమ సూర్యావకం బ్రహ్మ చతుర్లోక సమన్విత. ఇంకా బ్రహ్మదేవుడు మిగులుతాడు, నాలోనే ఉంటాడు కాబట్టి. బ్రహ్మగారు ఏమవుతారంటే తామర పువ్వులో ఉంటాడుగా, ఆ తామర పువ్వు ఇలా వికసించినంతకాలం అందులో కూర్చుని సృష్టి అంతా తిరిగి చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన లోపల నిద్రపోతాడు, తామర పువ్వు ఇలా ముడుచుకుపోతుంది, ఆ తామర పువ్వు నా బొడ్లో దూరిపోతుంది అని చేత హాయిగా నా పొట్టలో దర్జాగా నిద్రపోతాడు బ్రహ్మగారు. ఇంకా నేను ఎలాగో ఉంటాను ఆ విషయం నీకు తెలుసున్నది, నేనే లేకపోతే నీకు ఈ విషయం అంతా ఎవడు చెబుతాడు. ఇక 4 లోకాలు ఉంటాయి, ఆ లోకాలన్నీ నాశనం అయ్యి ఏమవుతాయి? పడవలో సూక్ష్మంగా మిగులుతాయిట, మళ్ళీ పుట్టడం కోసం. ఏమేంటా 4 లోకాలు? స్వర్గం, మర్త్యం, పాతాళం, బ్రహ్మలోకం. పైకి నశించిపోతాయి కానీ సూక్ష్మ రూపంతో, ప్రాణరూపంతో ఓడలో ఉంటాయి. ఇంకా భూమి మీద అన్ని నదులు పోతాయి, నదులు ఉండవు, అన్ని సముద్రాలు కలుస్తాయి. కానీ ఒక్క నదిని మాత్రం ఓడలో పెడతాను. ఏమిటో అని చెప్పగలరా మీరు? అందరికీ గంగే గుర్తొస్తుంది, కాదు, నర్మదాచ నదీ పుణ్య. నర్మదా నది ఒకటే మిగులుతుంది, అందుకే నర్మదా నదికి అంత గొప్ప శక్తి. నర్మదా నది మాత్రమే ప్రళయకాలంలో సముద్రంలో కలిసిపోకుండా దాన్ని కూడా చిన్న సూక్ష్మ రూపంతో అట్టే పెడతాట. మార్కండేయో మహాన్ ఋషి, ఒక ఋషి మిగులుతాడు స్పెషల్గా భూమి మీద, ఎవరు? మార్కండేయ మహర్షి. ఈ విధంగా పుణ్య అయిన నర్మదా నది, మార్కండేయ మహర్షి. ఇంకా ఆ ఓడలో ఇంకొక ఆయన మిగులుతాడు, ఎవరు? భవహ, శివుడు ఉంటాడు. శివుడికి నాశనం ఉంటే ఈ ప్రపంచం ఉండదు. శివుడు విష్ణువు ఇద్దరు ఎప్పుడూ నశించరు, గుర్తుపెట్టుకోండి. ఆ ఇద్దరు కలిసి ఉంటారు సృష్టిలో. బ్రహ్మగారికి కూడా బ్రహ్మ ప్రళయంలో పోతాడేమో, కానీ శివకేశవులకి మాత్రం సృష్టి ఎప్పుడూ ఎన్ని ప్రళయాలు వచ్చినా ఆ ఇద్దరే సృష్టిని వెళ్ళి నడుపుతారు. ఇంకా ఏం మిగులుతాయి? వేదక, వేదములను కూడా రక్షిస్తాను. ఇక పురాణాన్ని, ఈ పురాణాలు మిగులుతాయి. పురాణాలు విన్న మీరు కూడా పురాణాల్లో కలిసిపోతారు, కానీ మీరు బతుకుతారు, తక్కిన వాళ్ళంతా పోతారు. పురాణం మధ్యలోంచి అందుకే వెళ్ళిపోకూడదు. హరహర మహాదేవ అని ఒక అరుపరిచి వెళ్ళిపోవడం అనుకుంటున్నారేమో జాగ్రత్త సుబ్బారావు గారు. అంచేత పురాణం విని తేలాలి, పురాణములు ఉండి తీరతాయి సుస్పష్టంగా. ఈ 13, 14 శ్లోకాలు మీరు పెర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి, ప్రపంచ ప్రళయకాలంలో మిగిలేవి. మళ్ళీ చెబుతున్నాను, సోమసూర్యవు చంద్రుడు సూర్యుడు, అహం అంటే విష్ణువు, బ్రహ్మ బ్రహ్మదేవుడు, చతుర్లోక సమన్విత స్వర్గమర్త్య పాతాళ బ్రహ్మలోకాలు, నర్మదా చ నదీ పుణ్య, పుణ్య అయిన నర్మదా నది, మార్కండేయో మహాన్ ఋషి, మార్కండేయుడు అనే మహర్షి, భవః శివుడు, వేదః వేదములు, పురాణాని పురాణములు, తర్వాత విద్యాభిన్ సహితో ధ్రువః విద్యాభిహి, సమస్త ఇతర విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలు అంటే ఉపనిషత్తులు మొదలైన విద్యలు అన్నమాట, ఇవి మిగులుతాయి. వీటితో పాటు ఇంకెవరు? నీవు. మరి నీవు కూడా ఓడలు ఎక్కుతావు కదా. త్వయా సార్థమిదం సర్వం స్థాస్య త్వంతర సంక్షయే, నీతో పాటు ఇవి కూడా మిగులుతాయి. నీవు అక్కడదే మిగులుతాను అనుకుంటున్నావేమో నాయన, నీతో పాటు ఈ విద్యలు కూడా నిలుస్తాయి. ఇది చాక్షుషమన్వంతరం తర్వాత అవాంతర ప్రళయంతో ఏకార్ణవం అయిపోతుంది జగత్తు. ఆ తర్వాత చాలా కాలం, ఆ కాలాన్ని లెక్క పెట్టడం నీ వల్ల కాదు, ఒక్క నా వల్ల మాత్రమే అవుతుంది. నేను తప్ప ఈ కాలానికి, ఇంతకాలానికి సాక్షి మరొకడు ఉండడు. తర్వాత కొంతకాలానికి సృష్టి ఆరంభమవుతుంది. ఆ సృష్టి కాలంలో మళ్ళీ భూమి వస్తుందిగా, అమ్మవారు చరాచర జగత్తంతా ఉండే శక్తి, ఆ శక్తి ఇన్ని రూపాలతో ఉంటుంది ఆ తల్లి. ఆ శక్తి స్వరూపం మధుకైటముల ద్వారా ఒకసారి సృష్టించింది భూమిని, ఒకసారి తన దివ్యశక్తితో సృష్టిస్తుంది భూమిని. ఎప్పుడు ఎలా సృష్టిస్తుందో ఆవిడ ఊహ. అనేక యుగాలలో అనేక విధాలతో భూమి పుడుతుంది. ఎప్పుడు భూమి ఒకే రకంగా పుట్టదండో, అలా భూమి పుడుతుందట. అలా భూమి పుట్టినప్పుడు ముందు భూమి తర్వాత వేదములు కూడా ప్రవర్తిల్లతాయి. అక్కడ చెప్పారు, వేదాన్ ప్రవర్తయిష్యామి త్వత్సర్గాదో మహీతలే, ఈ సృష్టి ఆరంభకాలంలో భూమి మీద వేదాలను నేను ప్రవర్తిల్ల చేస్తాను. ఇలా పలికి భగవంతుడు ప్రళయం వచ్చేదాకా ఎదురుచూడు, ఈ ప్రళయం వచ్చేదాకా నువ్వేం చేయాలి, ఈ ఆశ్రమంలోనే ఉండు, నిరంతరం పురాణాలు విను. తర్వాత చెబుతాడు ఎందుకు ఈ పురాణాలు వినాలో చెప్పాడు. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణాస్మృతం, పురాణమే అన్ని శాస్త్రముల్లో మొట్టమొదట బ్రహ్మచేత వినబడిందట. మరి దాన్ని బట్టి ఆలోచించండి పురాణానికి ఎంత గొప్పదో. తర్వాత వేదాలు వచ్చాయట బ్రహ్మ ముఖం నుంచి. అందుకని భగవంతుడు ఏమన్నాడు వాసుదేవుడు, నాయన మనువు, నేను అంతర్ధానం అవుతున్నాను, ఏనాడో రాబోయే ఆ ప్రళయం కోసం ఎదురు చూస్తూ హాయిగా పురాణములన్నీ రోజు నెమరేసుకో. సాధారణంగా మనం చేసే అజ్ఞానం ఏమిటంటే 18 పురాణాలు వినేసాం కదా, ఇంకా మనకేం సంబంధం లేదు అయిపోయింది అనుకుంటున్నాం. దాన్ని నెమరేసుకోం, అది డేంజరు. మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి. కృష్ణ గారు అంటే చక్క క్యాసెట్ పెట్టుకుని ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ వింటున్నారు. మరి మీరేం చేయాలి? మళ్ళీ నన్ను పిలిచి బతిమాలుకుని చెప్పించుకోటే ఇలా మళ్ళీ అయిపోయిన తర్వాత పునర్భూషికో భవాన్ చక్క. అంచేత ఈ బంధం పోదు, ఈ బంధం దృఢమైనది. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో నిరంతరం నెమరు వేసుకుంటూ ఉంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ పురాణ కథల్ని నెమరు వేసుకో అనగా, ఆ భగవంతుడు వాసుదేవుడు అంతర్ధానం పొందగానే మనువు ప్రాణి ప్రళయం వచ్చేదాకా ఆశ్రమంలో ఉన్నాడు. ఆయనకు ఆ వాసుదేవుని అనుగ్రహం ఉన్నది, యోగాభ్యాసాన్ని అవలంబించాడు. యోగాభ్యాసం అంటే మళ్ళీ 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 అనుష్ఠానం చేసేవాడు ఆయన. అందువల్ల అభ్యాసం వల్ల ఆయనకు వార్ధక్యం లేదు, నిత్య యౌవనంతో ఉన్నాడు. వాసుదేవుడు చెప్పిన సమయం కోసం ఎదురు చూసేవాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం చేయడం, పవిత్ర స్నానాదులు చేయడం, భగవత్ కథలు వినడం, ఆశ్రమంలో ఉండే దేవతలని భక్తి శ్రద్ధలతో పూజించడం, మన అజ్ఞానంతో ఒక మధ్యన ఒక ఆవిడంది విగ్రహారాధన ఎందుకండి దండగాని అంటే ఆవిడకున్న తెలివితేటల భగవంతునికి లేవు కాబోలు. విగ్రహం ఉంటే కానీ నిగ్రహం ఉండదట మనకి. అందుకనే అనుగ్రహం పొందడం కోసం భగవంతుని విగ్రహం పెట్టాలి, లేకపోతే ఆయన వెంకటేశ్వర స్వామిగా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకో తోట అమ్మవారు ఎందుకు వెళ్ళవాలి, ఇంకో తోట ఏదో శివుడు ఎందుకు వెళ్ళవాలి అంటే ఆ రూపాలతో ఉంటేనే మనకు గురి కుదురుతుంది. అది గురి కుదిరి ఆయనకు కూడా మనలాగా ఒక ఊహ చేసుకుంటూ ఉపాసన చేసుకుంటూ ధూప దీప నైవేద్యాదులు నిరంతరం ఇస్తూ ఉండాలి. అక్కడ కూడా అంబికాధర పర్వతం తెలియవలసిందే. ఈ కార్యక్రమాదులు చేయకపోతే భగవంతుని ఒక మనుష్య విగ్రహంలాగా భావించి అర్చనాదులు చేయకపోతే వాడికి ఆత్మ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉండదు. అందువల్ల అవి చేశాడు ఆయన. క్రమంగా అనుష్ఠానం చేసుకుంటూ చేసుకుంటూ భగవంతుని కథలు గుర్తు తెచ్చుకుంటూ పురాణ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. వాసుదేవుడు చెప్పిన సమయం వచ్చింది. 100 ఏళ్ళు భూమి మీద అతి భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. ఈ భయంకర దృశ్యాలండి, ఉనికిపోయాడు మనువు కూడా చూడలేడు ఆయన కూడా. ఎందుకని, మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎంత నిర్వికారంగా ఇదంతా సృష్టి రహస్యం ఇంతే అని అనుకున్నా మన కళ్ళెదురుగుండా టీవీలో 10 సార్లు ఆ శవాలు అవి చూపిస్తుంటే మనం ఉండగలుగుతున్నావా? అదే మానవుని యొక్క కరుణా లక్షణం. అంటే ఆయన తెలుసు ఇది సృష్టి రహస్యం, పోయినవాడు ఆ భగవంతుడు లీనమైపోతాడు, పోతాడు, వాడు చేసిన పాప పుణ్యకర్మాదులను అనుసరించి నరకమో స్వర్గమో ఏదో ఒకటి పోతాడు. కానీ ప్రపంచ ప్రళయకాలంలో నరకము లేదు స్వర్గం లేదు, అన్నీ పోయాయి. ఈ ముద్దలైపోతాయి జీవులన్నీ. ఈ ముద్దలన్నీ ఎక్కడికి పోతాయి అనేది అసలు ఎవడి ఊహకి చిక్కదట. అది ఎక్కడ నాశనమో ఎటువంటి చోట కడతాయో. అందుకే భగవంతుడు అన్నాడు, నరకం స్వర్గం అనేవి కొంత స్థాయే, బ్రహ్మలోకం కూడా కలిసిపోతుంది ప్రళయకాలంలో. ఇంకప్పుడు అసలు ఈ జీవులు ఎక్కడుంటారు? ఆ జీవులకి అస్తిత్వం ఉండదు. వాడు ఎక్కడుంటాడో ఆ రహస్యం ఎవ్వడికీ తెలియదు. అక్కడితో సృష్టి ఆగిపోయింది. మళ్ళీ కొత్తగా సృష్టి అయ్యేటప్పుడు ఆ జీవులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఏనాడు మొదలెడితివో విధి, ఎన్నాళ్లకో ఈ నాటక సమాప్తి. ఏనాడు మొదలుపెట్టాడో ఆ పరమాత్మ, ఎప్పటికో ఈ నాటక సమాప్తి, ఎవ్వడికి ఏమిటి. అలా సాగుతూ ఉంటుంది. అటువంటి ప్రళయకాలాన్ని చూచాడట ఆయన. ఆకలి కల్లాడిపోతున్న జీవుల్ని చూచాడు. అల్లాడి మల్లాడి గిలగిలలాడిపోయి అన్నమో రామచంద్ర అని ఎవడన్నా అన్నం తింటే పొట్ట కోసేసి అన్నం తినడానికి వెళ్ళిపోయేవారు. మనిషిని మనిషి తినడం మొదలెట్టారు. ఇంతటి భయంకరమైన అతి భయంకరమైన దుర్భిక్షాన్ని అనావృష్టిని చూచి చూచి వణికిపోయాడట ఆయన. ఆపై 100 సంవత్సరాల పాటు ఏకధాటిగా వర్షం కురిసి కురిసి జగత్తంతా ఒకే మహాప్రళయంగా మారిపోవడము చూశాడు. అలా చూసి ఆశ్చర్యపోతూ ఉండగా చిట్ట చివర లోకాలన్నీ క్రమంగా పోయాయట. నక్షత్రాలు పోవడం మొదలెట్టాయి, దేవత లోకాలన్నీ కూడా పోతూ ఉన్నాయి, భూమి సముద్రం పాలైపోతుంది. సరిగ్గా ఆ సమయంలో జనార్దనుడు కొమ్ము కలిగిన మత్స్యంగా మారాడు ఆయన. మనకి చాలామందికి ఎప్పటికి కూడా మత్స్యావతారం ఎందుకు ఎత్తాడో తెలియదు. అసలు మత్స్యావతారం ఇది. తర్వాత ఎప్పుడో సోమకాసురుణ్ణి చంపాడు ఆయన. ఎంతసేపు మత్స్యావతారం అంటే సోమకాసురుని చంపాడు, వేదాలు ఉద్ధరించాడు అనుకుంటాం. కానీ ప్రళయకాలంలో జగత్తుని మళ్ళీ సృష్టించడానికి కోసం, ఈ మనువు కోసం ఆయన మత్స్యం అయ్యాడనే విషయం అసలు విషయం ఇదన్నమాట. అందుకే కొమ్ము కలిగిన మత్స్యం అయ్యాడు ఆయన. భయంకరాకారంతో ఉండే విశాలమైన 1000 యోజనాలు వెడల్పు కలిగినటువంటి చేప. 1000 యోజనాలు అంటే ఎంతో తెలుసా? 8000 మైళ్ళు. అంత వెడల్పు అంత పొడవు ఉంది. అంటే 8000 × 8000 64 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన చేపది. అంత ఉంటే కానీ ఈ జలప్రళయంలో నిలబడదది. అందుకే భగవంతుడు ఇంత ప్రళయం నుంచి ఈ ఓడను రక్షించడానికి అంత విస్తీర్ణమైన చేప కలిగి అయ్యాడు. సరిగ్గా చేప రాగానే ఆదిశేషుడు ఏం చేశాడట, వెంటనే తాడు రూపంగా మారిపోయి వచ్చేసాడు అక్కడికి. ఆదిశేషుడు ముందే చెప్పాడుగా మరి తాడు రూపంతో వచ్చేస్తాడని. అందుకని ఆయన సమత్స్య పాహి పాహీతి తామకం శరణం గతః పునఃప్రాహార్తన ఆదేన సహస్రకిరణాత్మజం. తతస్సకూపే తమ్మత్స్యం ప్రాగిణోద్ర వినందనక యోజనాయుత వింశత్యా కత్స్యతుల్యం భవేద్వపుః. భగవంతుని యొక్క అనుగ్రహం జరిగింది. ఆ అనుగ్రహం వల్ల విశాలమైన చేప రాగానే మహాత్ముడైనటువంటి భగవంతుడు ఆదిశేషుడు, ఆయనని చాలా నామాలతో పిలుస్తారు. సంకర్షణుడు అనే పేరుతో ఆయన్నే పిలుస్తారు. ఎందుకని, ఎందుకు సంకర్షణుడు అని పేరు వచ్చిందంటే, ద్వాపర యుగంలో ముందు కొంతకాలం దేవకి కడుపులో ఉండి ఆ తర్వాత రోహిణి గర్భంలోంచి పుట్టాడు కాబట్టి సంకర్షణుడు అని అన్నారు. ఇంకో కారణం కూడా ఉన్నది సంకర్షణుడు అంటే, నిప్పుల్ని నీటిని సమానంగా ఆకర్షించి లోకాలని రక్షించగలుగుతాడు. ఆ రక్షించడం కోసం ఈ పావురు తాడు రూపంలోకి మారతాడట. అదిగో భుజంగ రజ్వ మత్స్య శృంగే నావమయోజేత్తరి 19వ శ్లోకంలో చెప్పారు. ఒక భుజంగం రజ్జు రూపంలో పెద్ద బలమైన తాడు రూపంతో వచ్చాడు ఆయన. ఆ తాడు మనువు దగ్గరకు వచ్చింది. వెంటనే ధర్మవేత్త, తాడు దొరికేసిందని దాన్ని తీసేసుకోలే, అలా తీసేసుకుంటే చచ్చిపోతాడు, అది వాసుకి కంటే మించిపోయిన గొప్ప పాము అది. ఆదిశేషుడు పూర్వం పాలసముద్రం చిలికేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నప్పుడు దానికి తాడుగా ఎవరు చుట్టారు? శివుడి మెడలో సర్పాన్ని వాసుకిని. ఇప్పుడు ఆ వాసుకికే అన్నగారు ఆదిశేషుడి పాను. ఆ ఆదిశేషుడిని పట్టుకొచ్చి ఇప్పుడు తాడుని చేశాడు ఆయన. అందుకే భక్తితో నమస్కారం చేసి ప్రార్థన చేశాడట. చేసి, ప్రభో ఆదిశేష, నిరంతరం శ్రీ భగవంతుడు వాసుదేవుడి యొక్క ఒక రూపం సంకర్షణ రూపంతో లోకాలని కాపాడతావు, భూమిని వేయి పడగల మీద మోసే స్వామి